అప్పుడు మైత్రేయుడు అడిగాడు, చాలా అద్భుతమైన భాగవతుల చరిత్ర చెబుతున్నావు, ఈ భాగవతోత్తముల్లో ప్రహ్లాదుడు ఒక ఉన్నత స్థాయికి చెందినవాడని నేను చాలాసార్లు విన్నాను, ఆయన గురించి కూడా చెప్పమని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన దక్ష ప్రజాపతి కుమార్తెల్ని 13 వివాహం చేసుకున్నాడు. అందులో పెద్దావిడ పేరు అదితి. ఈ అదితి కొడుకులే ఆదిత్యులు, అనగా దేవతలు. సూర్యుడు, ఇంద్రుడు వీళ్ళంతా అదితి కొడుకులే. అదితి కొడుకు కనుక సూర్యుడిని ఆదిత్యుడు అన్నారు, ఇంద్రుడిని ఆదిత్యుడు అంటారు. అదితి సంతానం అంతా ఆదిత్యులు అనమాట. అందులో ఇంద్రాది దేవతలు 1000 పుట్టారు అదితి వల్ల. వారంతా మహాత్ములు, బలశాలురు, సాత్వికులు, లోకాలని రక్షిస్తారు. ఇక రెండవ భార్య దితి ఉన్నది. ఈమె ఒక రోజున భర్త దగ్గరకు వచ్చింది. అది సంధ్యా సమయం, సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి స్నానం చేసి సంధ్యావందనం చేయబోతున్నాడు. ఆ పుట్టక్కను దితి ఆయన కొంగు గట్టిగా పట్టుకుని, పైన కండువాని, నా శరీరం అంతా కామంతో పీడింపబడుతోంది, పైగా మా అక్కగారికి బోలెడంతమంది పిల్లలు పుట్టారు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేరు, తక్షణం నా శరీర తాపం తీర్చి నాకు సంతానం ప్రసాదించు అంటే, అప్పుడు ఆయన ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో భోజనం చేయకూడదు, రతిక్రీడ పనికిరాదు, నిద్ర పనికిరాదు, ఇది శాస్త్ర నియమం. ఈశ్వరుడు ఈ సమయంలో నందీశ్వరుడి మీద ఎక్కి సంధ్యానటుడు అనే పేరుతో ప్రపంచమంతా ఏకకాలంలో పర్యటిస్తాడు. ఆ సమయంలో చెయ్యకూడని పనులు చేసేవాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకి దుష్ట సంతానం ఇస్తాడు, లేదా పతనాన్ని ప్రసాదిస్తాడు. నా మాట విను, శివుడు నీ చెల్లెలు సతీదేవికి భర్త కావచ్చుగాక, నీకు మరిది కావచ్చుగాక, కానీ ఆయనకి వరసలతో సంబంధం లేదు. అందరికీ ఈశ్వరుడు ఆయన, ప్రభు ఆయన. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు. ఒక్క గంటన్నర ఆగితే నా సంధ్యావందనం పూర్తి చేసుకుని నీ తాపము తీరుస్తాను, సత్సంతానం ఇస్తానంటే కూడరుకు సంధ్యా లేదు, అది లేదు, భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం అని ఆయన కొంగు బుచ్చుకు లాగింది. నీ కర్మ ఇది అనుకున్నాడు ఆయన. ఆవిడ కోరిక తీర్చాడు. ఆ తదనంతరం స్నానం చేసి మళ్ళీ సంధ్యావందనం చేయబోతూ ఉంటే ఆవిడ సిగ్గుపడుతూ ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి, సంధ్యా సమయంలో మీరు వద్దంటే వినిపించుకోకుండా రతిక్రీడకి మిమ్మల్ని ప్రోత్సాహపరిచాను, దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అన్నదట. నష్టమేమిటే, భ్రష్టురాలా, దుష్టులేని కొడుకులు పుడతారు, శిష్టుల్ని వాళ్ళు పీడిస్తారు, చివరికి అవశిష్టులే నీ కొడుకులే చస్తారు అనగా ఆవిడ తెల్లబోయింది. అయితే నాకు పుట్టే కొడుకులకి చావు తప్పదా అంటే, తప్పదు, నీకు భయంకరులేని ఇద్దరు కొడుకులు పుడతారు, ఆ తర్వాత ఒక కూతురు పుడుతుంది, ఆ ఇద్దరు కొడుకులు లోకాలని పీడిస్తారు, చివరికి శ్రీహరి 2 అవతారాలు ఎత్తి నీ కొడుకుల్ని చంపుతాడు, తదనంతరం నీకు ఒక కూతురు పుడుతుంది, ఆ కూతురుని విప్రచిత్తి అనే ఒక రాక్షసుడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళకి పుట్టే కొడుకుల్లో ఒక్కడు మాత్రం గ్రహమవుతాడు, తక్కిన వాళ్ళంతా భ్రష్టులు అవుతారు అనగా, పోన్లండి, కొంతలో కొంత అయ్యం, బ్రాహ్మణ శాపానికి గురి చావడం కంటే విష్ణువు చేతిలో చేస్తే కనీసం ముక్తైన వస్తుంది, విప్రులకి ద్రోహం చేసి వాళ్ళ శాపం వల్ల చేస్తే నరకానికి పోతారట అని కొంతలో కొంత ధైర్యం తెచ్చుకున్నది. ఆ తర్వాత ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ గర్భం ధరించగానే భూమి అందడం అంతా గందరగోళం అయిపోయింది. టండోయ్, కొంతమంది కడుపులో పడితే భూమి అంతా దద్దరిల్లిపోతుంది. దుర్యోధనుడు తల్లి కడుపులో పడి భూమి మీద పుట్టగానే గద్దలు అరిచాయి, నక్కలు కూశాయి, భూకంపం వచ్చింది, ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడ్డాయి, నెత్తురు వర్షంగా కురిసిందిట. మహానుభావులు మరి, అలాంటి వాళ్ళు పుడితే భూమి ఎలా ఉంటుంది? అదే ధర్మరాజు పుడితే చల్లని గాలి వీచింది, చంద్రకిరణాలు స్వచ్ఛంగా ప్రసరించాయి, ప్రపంచం ఆహ్లాదం పొందింది, అందరికీ ఏదో తెలియని ఆనందం వచ్చిందిట, ప్రకృతి పులకించిందిట. అలాగా ఈ ఇద్దరు కడుపులో పడ్డంతో దుమ్ము వర్షం కురిసింది, రక్తం కారింది ఆకాశం నుంచి, నక్కలు కూశాయి, భూమి అంతా దద్దరిల్లిపోయింది. ఆవిడకి అప్పుడే అర్థమైపోయింది పుట్టేవాళ్ళు పాపాత్ములని. తర్వాత కొంతకాలానికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో ఒకటి కళ్ళు బంగారపు రంగులో ఉన్నాయట, అందుకని హిరణ్యాక్షుడు అన్నారు వాణ్ణి. రెండో వాడి శరీరం బంగారపు రంగులో ఉంది, జుట్టు మాత్రం కర్కశంగా ఉంది, అందుకని వాడిని హిరణ్యకశిపుడు అన్నారు. హిరణ్యం అంటే బంగారం అన్నమాట. ఈ ఇద్దరు పుట్టిన వెంటనే కొద్ది రోజులకి ఒక కూతురు పుట్టింది. ఆవిడకి సింహిక అని పేరెట్టారు. ఈ సింహికకి విప్రచిత్తి అనే రాక్షసుడు భర్త అయ్యాడు. వీళ్ళిద్దరికీ ఆరుగురు కొడుకులు పుట్టారు. అందులో ఒకటి పేరు సర్భానువు, అనగా వాడే రాహువు. రాహువు అనే గ్రహం ఈ సింహికకి పుట్టినవాడే. ఈ సింహికనే హనుమంతుడు తర్వాత చంపాడు. ఏది లంకా నగరానికి వెడుతూ సింహిక అనే రాక్షసిని చంపాడని ఉంటుంది. ఇదే రోజు మీరు రాహుగ్రహానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏమంటారు, సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అండల్లా. ఆవిడ ఈ దితి యొక్క కూతురు అనమాట సింహిక అంటే. అబ్బో చాలా గట్టిదిలండి. ఎవడైనా ఆకాశంలో ఎగురుతూ ఉంటే వాళ్ళ నీడ సముద్రంలో పడితే ఆ నీడ పట్టుకుని కిందకి లేక వాళ్ళని కుటుక్కుని నోట్లో వేసుకుని తినేయగలదట. గుంటూరంతా ఒక క్షణంలో మింగి అబ్బే ఇంకా కడుపుని ఉండలేదు అంటుందిట. అందుకే హనుమంతుడు దాన్ని చంపి మనల్ని రక్షించాడు, లేకపోతే మన అందరం పకోడీల్లాగా దాని కడుపులోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు నేను పురాణం చెప్పొద్దు, మీరు వినొద్దు. మరి చూచారా అది ఎంత గట్టిదా. ఈ ఇద్దరు కొడుకులు పుట్టి పుట్టగానే వెళ్ళి భూమండలం అంతా కంపించింది. ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడ్డాయి, దుమ్ము వర్షంగా కురిసింది, నెత్తురు వర్షించింది, ప్రపంచమంతా అల్లోకల్లోలం అయిపోయింది. అప్పుడు కశ్యపుడు హిరణ్యాక్షుడు అని చిన్నవాడికి పెద్దవాడికి హిరణ్యకశ్యపుడు అని పేరు పెట్టాడు. తల్లి కడుపులో ముందు ప్రవేశించిన వాడేమో హిరణ్యకశ్యపుడు, కానీ గర్భం నుంచి బయటకు వచ్చినవాడు హిరణ్యాక్షుడు. తల్లి కడుపు నుంచి కవల పిల్లలు బయటకు వస్తే అందులో ముందుగా బయటకు వచ్చినవాడు చిన్నవాడు, తర్వాత వచ్చినవాడే పెద్దాడండి. ఎందుకని, ఇప్పుడు నా వెనకాతలు ఎవడన్నా ఉన్నాడంటే నేను బయటికి వెడితే కానీ వాడు బయటికి రాలేడు. అందుకని తల్లి గర్భంలో ముందు ప్రవేశించినవాడు వెనక పుడతాడట, వెనక ప్రవేశించినవాడు ముందు పుడతాడనమాట. అందుకని ఎప్పుడు కవల పిల్లల్లో ముందు పుట్టినవాడే చిన్నాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. సెకండ్ల తేడాలో పుడతారు వాళ్ళు. అందువల్ల తెలియక చాలామంది వీడు ముందు పుట్టాడండి వీడు పెద్దవాడండి అంటారే, వాడు కాదు పెద్దవాడు, వెనక పుట్టినవాడే పెద్దవాడు. అలా హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు అన్నమాట. అందులో హిరణ్యాక్షుడు మహాభయంకరుడి వరాహ రూపంలో ఉన్న విష్ణువు చేతిలో చివరికి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయం తెలిసింది హిరణ్యకశిపుడికి. వెంటనే చేతిలోకి ఒక శూలం తీసుకున్నాడు, గిరగిరా తిప్పాడు. భ్రామయంత మహాశూలమిదం వచనమబ్రవీత్. ఓ పెద్ద శూలం గిరగిరా తిప్పి సింహాసనం మీద లేచి నిలబడి రాక్షసులారా ఇలా రండి అని అందరినీ పిలిచాడు. రాక్షసులంతా అతని దగ్గరికి వచ్చారు. అందులో హిరణ్యాక్షుడికి చాలామంది భార్యలు, ఆ భార్యలకు కొడుకులు కూడా ఉన్నారు. శంబరాసురుడు, మదోత్కటుడు, వజ్రనాభుడు, కాలకవచుడు, కాలనాభుడు, ఇలాంటి కొడుకులు వాళ్ళంతా. వాళ్ళ పేర్లే భయంకరం, ఇక వాళ్ళ సంగతి చెప్పేక్కర్లా. వాళ్ళు ఎక్కువగా బోడిగుండు చేయించుకుని గడ్డం పెంచుకుని పచ్చిమాంసం తింటూ ఉంటారట వాళ్ళు, అంత క్రూరులు వాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ పిలిచి, రాక్షస వీరులారా, మీరందరూ కూడా ఈ వార్త విన్నారు కదా, నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిల్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయనట ఈ వార్తాస్థితిని వింటిరే. నాకు తమ్ముడు, మీకు స్నేహితుడు, రాక్షసులందరికీ ఆయన స్నేహితుడు, యుద్ధరంగంలో ఆరితేరినవాడు, మంచి యుద్ధనీతి ఎరిగినవాడు, తన బాహుపరాక్రమంతో దేవతల్ని యక్షుల్ని అందరినీ జయించినవాడు, అటువంటి హిరణ్యాక్షుణ్ణి నా తమ్ముణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంతో సంహరించాడట, పంది రూపం ధరించి సంహరించాడట. ఈ వార్త విన్నారా మీరు? ఈ విష్ణువుని సంహరించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్ని ప్రయత్నములు చేసినా వాడిని పట్టుకోలేకపోతున్నాను. ఎక్కడుంటాడో తెలియదు. కొందరు నీళ్లల్లో ఉన్నాడంటారు, ఆ నీళ్లల్లో వెతికాను. కొందరు వైకుంఠంలో ఉన్నాడంటారు, అక్కడికి వెళ్ళి ఒకప్పుడు వెతికాను. మునులలో ఉంటాడంటారు కొందరు, ఆ మునుల్లోనూ కనపడ్డాడు. అతడు ఎలా పుట్టాడో ఎవరికీ తెలియదు. అతనికి దొరకకుండా అతన్ని దొరకబుచ్చుకొని మనం గాయపడకుండా గాయపరిచి చంపడం ఎలాగో తెలియడం లేదు. ఏమైనా అతన్ని చంపి ఆ రక్తంతో నా తమ్ముడికి తర్పణాలు ఇస్తాను. సాధారణంగా మరణించిన వాళ్ళకి తిలోదకాలు ఇస్తారు, అందరూ నువ్వులు నీళ్లు తర్పణంగా వదులుతారు, నేను రక్త తర్పణం చేస్తాను అని శూలం పుచ్చుకుని భటుల్ని వెంట పెట్టుకుని వైకుంఠం అంతా వెతికాడు, అన్ని లోకాలు వెతికాడు, ఎక్కడా విష్ణువు కనపడలేదు. చివరికి మళ్ళీ తిరిగి వచ్చి తమ్ముడికి అన్నమాట ప్రకారం రక్త తర్పణం చేయలేకపోయినా తిరోధకాలు ఇచ్చి దహన సంస్కారాలు అది చేయించి ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో తల్లి దుఃఖిస్తోంది దితి, అయ్యో కుమారుడు పోయాడు, మా ఆయన చెప్పినట్టే విష్ణువు చేతిలో చచ్చిపోయాడని. అనంతరం ఆ తల్లితో పాటు శంబరాసురుడు మొదలైనటువంటి తమ్ముడు కొడుకులు ఏడుస్తున్నారు. వాళ్ళని అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఈ తమ్ముడి భార్యలు మరదళ్ళను కూడా పిలిచాడు. పిలిచి వాళ్ళతోటి ఇలా అన్నాడు, ఎందుకర్రా మీరంతా దుఃఖిస్తారు, నా తమ్ముడు మహావీరుడు, యుద్ధరంగంలో చచ్చిపోయాడు, అటువంటి వాడి కోసం ఏడవద్దు. అంబాంబ హే వధూ పుత్ర వీరం మార్హత శోచితుం రిపోరభిముఖే శ్లాఖ్య సోరాణాం వధ ఈప్సిత. అమ్మా దితి, ఓ తమ్ముడి భార్యలైన వృషాభానుల్లారా, పుత్రులారా, మీరు ఏడవకండి. హిరణ్యాక్షుడు మహావీరుడు, ఒక వీరుడు యుద్ధరంగానికి వెళ్ళి శత్రువుల్ని చంపనైనా చంపాలి, శత్రువు చేతిలో చావనైనా చావాలి, ఇదే క్షత్రియ ధర్మం, ఇది వీరధర్మం. వీరమరణం పొందడం గొప్ప విషయమే. అందుకే పూర్వం యుద్ధంలో చచ్చిపోయిన వీరుడికి వీరస్వర్గం వస్తుందని, అతని కోసం ఏడవకూడదని, శ్లాఘించాలి, పొగడాలని పెద్దలంటారు. కాబట్టి మనం మా తమ్ముడి కోసం ఏడవడం కాక అతన్ని పొగుడుదాం. ఈ సృష్టి ఒక విచిత్రమైనది. ఓ చోట చలివి అందరం పెట్టారు వేసవకాలంలో. ప్రపాయామివ సువ్రతే, వీడు ఎంత మంచి మాట చెప్పాడండి ఇక్కడ. ప్రప అంటే చలివేంద్రం. వేసవకాలంలో ఏం చేసేవారు పూర్వం, ఓ పందిరి వేసి, తాటాకు పందిరి, కింద ఇసుక పోసి ఆ ఇసుకని నీళ్లతో తడిపి దాని మీద పెద్ద పెద్ద కుండలు పెట్టి, కొత్త కుండలు, దాని నిండా నీళ్లు పోసి మూత పెట్టి దారిన పోయే బాటసారులకి కడుపార చల్లని నీరు, కుండలో ఉన్న నీరు పోసేవారు. కుండలో నీరు తాగితే కడుపుకి ఆరోగ్యం అండి, రొంపలు పట్టవు, అనారోగ్యం రాదు. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే ఒళ్ళు జజ్జు చేస్తుంది, రోగాలు వస్తాయి. అది కుండలో నీరు మంచిది. ఇప్పుడిప్పుడే ఆ విషయం తెలుసుకుని అందరూ కుండలు కొనుక్కొని కుండల్లో నీళ్లు పోసుకు తాగడం మొదలుపెట్టారు. లేతవేళ మహమ్మండ ఆ మధ్యకాలంలో కొండలు వదిలేసి ఫ్రిడ్జ్లు పెట్టుకోవడం మొదలెట్టారు. అవి అనారోగ్యం, కుండలు ఆరోగ్యం. ఈ చలివి అందరం దగ్గరికి రకరకాల ప్రాణులు వస్తారు. ఇప్పుడంటే మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతున్నారు, కానీ పూర్వం కాసేపు ఆ పందిట్లో కూర్చునేవారు. మా చిన్నప్పుడు కూడా నేను చూశాను, కుర్చీలు వేసేవారు లేదా చాపలు వేసేవారు, కాసేపు కూర్చుని వేసవకాలంలో అక్కడ మంచినీళ్ళు తాగి సేద తీర్చుకుని ఆ తర్వాత వెళ్ళిపోయేవారు అన్నమాట. ఈ కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, మీదే ఊరండి, మీదే ఊరండి, మాది ఇదండి, మా గోత్రం అండి, ఓహో మీరు మేము బంధువులు అండి అని, లేకపోతే మీరు మేము కాదండి అని ఏదో కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారు. ఈ చలివే అందరం దగ్గరకు వచ్చిన వాళ్ళు దప్పిక తీర్చుకుని కొంచెం సేపు అక్కడ సమావేశమై కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నామని బాధపడతారా? బాధపడరు. ఈ సంసారమే ఒక పెద్ద చలివేంద్రం. ఈ చలివేంద్రంలో ఒక ఆవిడ భార్యగా, ఒక ఆయన భర్తగా, కొంతమంది కొడుకులుగా, కొందరు కూతుళ్ళుగా, లేకపోతే అల్లుళ్ళుగా, లేకపోతే ఇంకొకళ్ళుగా చేరతారు. చేరి ఎవడి డ్యూటీ వాడికి పూర్తయ్యాక, అంటే దాహం తీర్చుకోవడం వాడికి ఎలా పూర్తవుతుందో, అలాగే ఇక్కడికి వచ్చాక వీడి బాధ్యత పూర్తయ్యి ఆయువు తీరగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కో చోట భర్త ముందు వెళ్ళొచ్చు, ఒక్కొక్క చోట భార్య ముందు వెళ్ళవచ్చు, ఒక్కో చోట పిల్లలు వెళ్ళవచ్చు, లేదా కొన్ని చోట తల్లిదండ్రులు ముందు వెళ్ళవచ్చు. కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు? చలివేంద్రం వంటి ఈ సంసారంలో ప్రవేశించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, విడిపోతారు? చలివేంద్రం దగ్గర వాళ్ళు ఇళ్లకు వెళ్ళేటప్పుడు అమ్మాయి ఇంటికి పోతున్నామని సంతోషిస్తారు, కానీ ఈ సంసారంలో మాత్రం విడిపోతున్నప్పుడు దుఃఖిస్తారు అజ్ఞానం వల్ల. అలా దుఃఖించక్కర్లేదు. ఇవన్నీ తాత్కాలిక బంధాలు, ఎవరికి ఎవరితో బంధం లేదు. ఏదో కర్మం వల్ల ఈ జన్మలో ఒకళ్ళిద్దరు దంపతులుగా, కొందరు వాళ్ళ పిల్లలుగా, కొందరు చుట్టాలుగా చేరతారు తప్ప నిజానికి ఎవరికి ఎవరితో ఏ సంబంధం ఉన్నది, అంత కర్మబంధమే. ఆత్మకి నాశనం లేదు. శరీరంలో ఉన్నంతసేపు ఆత్మ సుఖదుఖాలు అనుభవిస్తున్నట్టు కనపడుతుంది. శరీరం విడిచిపెట్టాక సుఖము లేదు, దుఃఖము లేదు. ఈ ఆత్మకి ఎవరితో బంధము లేదు, బంధం లేకపోవడము లేదు. పుట్టడం, పెరగడం, చావడం ఇదంతా తప్పనిసరి అయినటువంటి ఒక విచిత్రమైన బంధం అని హిరణ్యకశిపుడు తల్లికి, మరదళ్ళకి, పిల్లలకి, అందరికీ అద్భుతమైన కథ చెప్పాడండి. పూర్వం ఉశీనరం అని ఒక దేశం ఉన్నది. ఆ దేశాన్ని సుయజ్ఞుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. అతడు మహావీరుడు. ఓసారి శత్రువులంతా కుట్ర చేసి అనేక దేశాల రాజులందరూ ఒకేసారి కలిసికట్టుగా వచ్చి ఈ సుయజ్ఞుడి మీదకి దండయాత్ర చేశారు. రాజు ఎంత వీరుడైనా ఇంతమంది రాజులు ఒకేసారి సైనికులతో వచ్చి మీద పడ్డంతో యుద్ధంలో చచ్చిపోయాడు. అప్పుడు ఆ సుయజ్ఞుడి కవచం తెగి కింద పడింది, ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, ఆ బాణాల్లోంచి భయంకరంగా రక్తం కారుతున్నది. విశీర్ణ రత్న కవచం విభ్రష్టాభరణ స్రజం శర నిర్భిల్న హృదయం శయానమసృగా విలం ప్రకీర్ణ కేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్చదం రజఃకుంఠముఖాంభోజం చిన్నాయుధభుజం మృధే. కవచం రత్నాలతో తయారు చేయబడిన కవచం విశీర్ణ ముక్కలు ముక్కలై కింద పడిపోయింది. ఆభరణాలు దండలు చల్లా చెదరై కింద పడ్డాయి. గుండెల్లో బాణం దిగిందిట. శర నిర్భిన్న హృదయం, బాణము చేత గుండె చేర్చబడి గుండెకాయ బయటకు వచ్చి ఆ బాణం అలా గుచ్చుకుంది గుండెకి, ఆ గుండెల్లోంచి రక్తం కొంచెం కొంచెం బయటకు వస్తున్నది. నేల మీద పడిపోగానే రక్తం తండుతోంది, ఇంకా అప్పుడే చచ్చిపోవటం ఇంకా కొంచెం రక్తం స్రావం అవుతోంది, జుట్టు విరబోసుకున్నట్టు అయిపోయింది, రథం ముక్కలు ముక్కలైపోయింది, ఈ దంతాలు ఇలా కొరుక్కుని ఉన్నట్ట. యుద్ధంలో చచ్చిపోయే ముందు ఒకసారి అన్నాడు, ఆ దంతం పెదవులకి గట్టిగా గుచ్చుకుపోయి నొక్కుకుపోయి ఉంది, ముఖమంతా దుమ్ము కొట్టుకుపోయింది, భుజం చిన్న ఆయుధం, ఆయుధం చేత ముక్కలు చెయ్యబడింది, అలా కింద పడిపోయి కంటి మీద రెప్పపాటు లేకుండా ఉన్నట్టు. ఆయన మనం బతికున్నప్పుడైతే రెప్పలు వేస్తాం, నిద్రపోతే చెప్పలేనులేండి, నిద్రపోతుంటే పూర్తిగా రెప్ప మోస్తాం, కానీ మామూలుగా పురాణం వింటున్నప్పుడు చీటికి మాటికి ఇలా రెప్పలు వేస్తూ ఉంటాం, ఏది మెలకుగా ఉంటే. పురాణంలో కూడా నిద్రపోతే చెప్పలేము అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అసలు శాశ్వతంగా కళ్ళు అలా తెరిచుంచేట, కన్ను మూతపడ్డా, కొంతమంది గుడ్లు తెరుచుకు తెచ్చిపోతారు, అలా కళ్ళు తెరుచుకుని ఉన్నాడు. ఆ కళ్ళు కదలవు, రెప్పలు పడవు. అటువంటి వాణ్ణి చూచి భార్యలు ఏడుస్తూ గుండెల మీద బాదుకొని ఇలా అండ మొదలెట్టారట. హతాస్మనాథేతి కరైరురో భృశం ఘనంత్యో ముహుస్తత్పదయోరుపాపతం రుదత్య ఉచ్చై దయితాంఘ్రి పంకజం సించంత్య అశ్రై కుచ కుంకుమారుణై విశ్రస్త కేశాభరణాః సుచంద్రుణాం సృజంత్య ఆక్రందనయా విలేపిరే. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. యుద్ధంలో భర్త చచ్చిపోయాక శత్రువులు విజయగర్వంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్మశానంలో ఎలా ఉంటుందో ఆ యుద్ధరంగం, ఆ శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. భార్యలు ఏడుస్తూ పిల్లలతో అక్కడికి వచ్చారు. నేల మీద అలా పడుకొని నెత్తురు కారిపోతూ ఉన్న భర్త గారి శరీరాన్ని చూచి ఆయన శరీరం మీద పడి కొందరు కాళ్ళ మీద, కొందరు గుండెల మీద, కొందరు తలల మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలెట్టారట. ఈ చేత్తో వక్షస్థలాన్ని కొట్టుకుంటూ హా నాథ అంటున్నారు కొంతమంది. నువ్వు చచ్చిపోయావా అని కొందరంటే నువ్వు చచ్చిపోతే మేము చచ్చిపోతామని కొందరు ఏడుస్తున్నారట. అంటారు కానీ ఎవరు చస్తారండి, నువ్వు చచ్చిపోయావా నేనెక్కడ బతుకుతాను అంటారు కానీ ఆయు ఉంటే ఎవరు చావరు. మనం ఎంతమందిని చూస్తున్నాం, ఏమండి మీరు లేకపోతే మేము ఎలా బతుకుతామండి అన్నవాళ్ళు, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు చెప్పి వాయి ఇడ్లీ తింటున్న వాళ్ళు ఉన్నారు. తప్పదు మరి, ఎవడు బతుకోడు, బతకపోతే ఎలాగా. ఇక కాళ్ళ మీద పడి కొందరు ఏడుస్తున్నారు, కళ్ళు ఇలా ముయ్యడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసిన, వాళ్ళంతా ఈ కనుబొమ్మల మధ్యలో కుంకం పెట్టుకున్నారు. వక్షస్థలం మీద ఈ ప్రాంతం అంతా పూర్వం కుంకుమ పెట్టుకునేవారు. వక్షస్థలం మీద కూడా, ఈ చనుమనల మీద, వాటి మీద కూడా కుంకుమ పెట్టుకునేవారు. కన్నీళ్లు కనుబొమ్మల మీద నుంచి కిందకిలా కారి వక్షస్థలం మీద పడ్డాయి. ఈ వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమలోకి కన్నీళ్లు కలిసిపోయి ఆ ఎర్రని కుంకుమ నీరు కన్నీళ్లు కింద కారుతోంది. అది చూడడానికి ఎలా ఉందంటే కుంకుమ నీరులో లేదట. భర్త పోతూ ఉన్న కారణం చేత, భర్త చచ్చిపోవటం వల్ల ఏడుస్తున్న వాళ్ళ కళ్ళ నుంచి రక్తమే కారుతోందేమో, రక్తమే కన్నీరుగా కారుతుందేమో అన్నట్టుగా ఉందట. అంతలా ఏడుస్తున్నారు, జుట్టు విరబోసేసుకుని ఇలా పీక్కుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, చెవులు పీక్కుంటున్నారు, కన్నీళ్లు తుడుచుకుంటారు, హా నాథ అంటారు, పాతలు తొలుచుకుని ఏడుస్తున్నారు టండోయ్. ఈ ఏడవడంలో రకరకాల మాటలు వస్తున్నాయట. అంటే ఏమిటి, మనం ఒకప్పుడు కలిసినప్పుడు చంద్రబింబం లాంటి ముఖం నీ ముఖం అనేవాడివి, ఇప్పుడు నా ముఖాన్ని పొగడవే అంటుంది ఒక ఆవిడ. ఇంకేం పొగుడతాడు వాడి ముఖానికి, నోట్లో మాట్లేదు కదా. ఒకప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతున్నప్పుట ఆహా చంద్రబింబంలో ఉంది నీ ముఖం అన్నట్ట. ఏమండి ఒకసారి మీరు నోరెత్తి పలకరించరా, నా ముఖం చంద్రబింబంలో ఉందని అనరా అంటుంది ఒక ఆవిడ. ఏమండి మన ఇద్దరం అరటిపళ్ళు తెచ్చుకున్నాం గుర్తుందా, అప్పుడు తొక్క మీరు తిని పండు నా నోట్లో పెట్టారు, ఇప్పుడు తొక్క లేదు పండు లేదు మీరు కింద పడిపోయారేంటే కథలు ఏమిటంటుంది ఒక ఆవిడ. అంటే భార్యాభర్తల మీద ప్రేమ ఎక్కువైపోతే భర్త గారు భార్యకి పండు పెట్టి ఈయన తొక్క తింటూ ఉంటాడు అని అన్నారు. నేను అలా పురాణాల్లో చెప్పారు. ఆయన ఇంట్లో ఏం చేస్తున్నారో నేనే చూడ వచ్చాను, ఎవడి కర్మ వాడిది ఎవడి యోగం వాడిది. ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటుందన్నమాట. ఒకప్పుడు నేను ఎడంకాలతో మిమ్మల్ని తన్నాను పాపిష్టిదాన్ని, ఇప్పుడు మీ తల నేల మీద పడిపోయిందంటుంది ఒక ఆవిడ. ఇంట్లలో అప్పుడప్పుడు తన్నుకుంటూ ఉంటారు. ఇంకొక ఆవిడ మెత్తని పరుపు మీద పడుకుంటే కూడా నిద్ర పట్టదనేవాడివి, ఇప్పుడు కటిక నేల మీద ఎలా పడుకున్నా ఉంటుంది. నిజమే బతికున్న రోజుల్లో మెత్తని పరుపు కూడా గట్టిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేల మీద పడుకోబెట్టేవాటి గోదావరి పడుకోబెట్టేవాటి, ఈ గోళ ఏమి ఆ నేల మీద పడుకున్నవాడికి అర్థం కాదు కదా. ఏదన్నా బతికున్న రోజుల్లోనే పెట్టాలి. అప్పుడు బతుకున్నప్పుడు పెద్దగా పట్టించుకోం, చచ్చాక అప్పుడు గుర్తుకొస్తాయన్నమాట పాతవి, అయ్యో అప్పుడు ఒకప్పుడు కాఫీ అడిగావు నువ్వు అప్పుడు ఇవ్వలేదు అని ఏడ్చింది ఒక ఆవిడ. ఆ మధ్యన హైదరాబాద్లో పాపం ఒక ఆవిడ ఉప్పల్లో ఏడుస్తూ కనపడింది. నేను ఆ పక్క నుంచి కారులో పెడుతున్నాను, ఆవిడ ఏమంటుందో తెలుసా, నిన్న కాఫీ అడిగితే ఇవ్వనన్నాను కోపంతో, ఇప్పుడు కాఫీ ఇద్దామంటే అయ్యో ఎవరు తాగుతాడు అని కాఫీ తానే తాగేసింది. మళ్ళీ మళ్ళీ ఆయన తాగడానికి ఇవి తాగుతుంది, ఏడవాలి కదా, ఏడవడానికి ఓపిక కావాలి, తాగుతుంది పాపం అనమాట. కాబట్టి ఎప్పుడైనా భర్త గారు కాఫీ అడిగితే రేపటి సంగతి ఆలోచించుకోండి, ఇచ్చేయండరా బోడి కాఫీయే కదా అడే. అలాగే మీరు కూడా భార్యమడు ఏదో అడిగింది ఓ 10 కాసులు నెక్లెస్ ఇచ్చేయండి, తర్వాత ఈ కేసు లేనప్పుడు ఏమిస్తాం 10 కాసులు కాదు కదా, అడిగినప్పుడు ఇస్తే తర్వాత ఈ ఏడుపులు రావన్నమాట. ఇవన్నీ పాతవి తలుచుకొని తలచుకొని అనేక కథలు చెప్పుకుంటూ దుఃఖిస్తున్నారట వాళ్ళు. నిన్నటిదాకా మహారాజు ఇప్పుడు నేల మీద పడ్డావా అంటూ ఉంటే ఆ సమయంలో యమధర్మరాజు గారు అక్కడికి వచ్చాడు. యుద్ధరంగంలో చచ్చిపోయిన వీరులను స్వయంగా యముడే తీసుకెళ్లి వీరస్వర్గానికి పంపుతాడు. అందుకని యముడు స్వయంగా వచ్చాడు యమకింకరుల్ని పంపక. ఆయన వేళను చూశాడు, ఆహా ఏమిటి పిచ్చ వేళకి, చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు, ఈ చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చేలోపు వీళ్ళు చచ్చిపోతారని వీళ్ళకి తెలియదు అనుకున్నట్టు ఆయన. అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహ యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మ అపి శోచంత్యపార్థం. వీళ్ళంతా పెద్దవాళ్ళు, ఎంతోమంది పుట్టడం చూశారు, చావడం చూశారు. ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు చావాలని వాళ్ళకి తెలుసు, అయినా చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తారు, ఎంత పిచ్చివాళ్ళు అనుకున్నట్టయన. ఈ శ్లోకానికి పోతన గారు తెలుగులో భాగవతంలో అద్భుతమైన అనువాదం చేశారు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచుచుచునుట చూచెదరు చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేర్చెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టే అచ్చటికి ఏగుటనైజము ప్రాణి కోటికి. ఆహా ఈ ప్రాణులను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. తమ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టడం చూశారు వీరు, చావడము చూశారు, కానీ మేము చావం వీడే చచ్చిపోయాడు అని చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. ఎవడైనా చావుని తప్పించుకుని శాశ్వతంగా బ్రతకగలడా, చావు నుంచి ఎంత ప్రయత్నించినా ఎవడూ తప్పించుకోలేడు. ఒకడు ఇవాళ రేపు ఇంకోడు ఇంకో రోజు, మొత్తం మీద ఈరోజు రేపో 100 ఏళ్లకైనా మనిషికి మృత్యువు తప్పదు, అది మరచి మేము మాత్రం శాశ్వతంగా ఉంటాం అని చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తారు. ఇది వ్యర్థం, పాపం ఈ పిచ్చివాళ్ళని ఓదార్చాలి అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఒక బాలుడి వేషం వేసుకుని దగ్గరికి వెళ్ళి, తల్లుల్లారా మీరు ఎంత ఏడ్చినా ఆ పడిపోయి ఉన్నవాడు మీ మాట వినడు, ఎంతో పూర్వం మీరు ఏడ్చినా మాట్లాడినా అతనిలో ఒక జీవి ఉండి విన్నాడు. ఆ వినేవాడు, మాట్లాడేవాడు, తిన్నవాడు, మీతో సుఖాలు అనుభవించినవాడు ఇప్పుడు లేడు, ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఒట్టి కట్టె. ఆ కట్టె దగ్గర మీరు ఎన్ని మాటలు అట్టే పెట్టినా వాడికి ఏమీ తెలియదు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే బంధం. ప్రాణం పోయాక ఆ శరీరం కుళ్ళిపోతుంది, పురుగులు పాలైపోతుంది, నశించిపోతుంది, తోడేళ్ళు నక్కల పాలవుతుంది, లేదా అగ్నిపాలై నశిస్తుంది, మట్టి పాలైపోయి మట్టిలో కలిసిపోతుంది. శాశ్వతంగా జీవించేవాడు ఎవడూ లేడు. పుట్టడం ఎలా సత్యమో చావడం కూడా సత్యమే. అందువల్ల మీరు నిశ్చింతగా ఉండండి. పూర్వం ఒక అడవిలో ఓ బోయవాడు పిట్టల్ని కొట్టుకునేవాడు అడవిలోకి బాణాలు పుచ్చుకుని వచ్చాడు. ఓ చెట్టు మీద కుళింగ పక్షులు ఉన్నాయి, పావురాల్లో ఉంటాయి అన్నమాట. పావురాల్లో ఉండే పక్షుల్ని కుళింగ పక్షులు అంటారు. అవి గూడి పెట్టుకున్నాయి, ఆ గూట్లో గుడ్లు పెట్టాయి, గుడ్లు పిల్లలు అయ్యాయి, ఇంకా రెక్కలు రాని పిల్లలవి. తల్లి పక్షి, తండ్రి పక్షి తలో పక్కకి వెళ్ళి ఆహారం పట్టుకొచ్చి రెక్కలు రాని పిల్లలకి ఆహారం పెడుతున్నాయి. ఇంతలో ఈ వడ్రంగి పిట్టల జంటలు బయటకెడుతూ ఉండగా ఆడపిట్టని వలలో బంధించి సంహరించేశాడు ఈ బోయవాడు. ఈ ఆడపిట్ట చచ్చిపోవడం చూసిన మగపిట్ట ఏడుస్తూ, అయ్యో ఇంతకాలం నాకు భారీగా ఉన్నావు, నాకెంతో సేవ చేసావు, పిల్లల్ని కన్నావు, ఈ పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ బోయవాడి వలలో చిక్కుకుని దుర్మరణం పాలైపోయావా. ఇంటికి వెళ్ళి గూట్లో చేరగానే పిల్లలంతా నాన్న అమ్మేదని అడుగుతారు. నువ్వంటే వాళ్ళకి అందరికీ ఇష్టం. పిల్లలకి సహజంగా తల్లి అంటే ప్రేమ కదా. అందుకని అన్ని దిక్కులు తిరుగుతూ ఉంటావు. రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేత కానమిం పొక్కుచునుండు. ఈ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. రేపటి నుంచి మేత ఎవరు తెచ్చి పెడతారు? నువ్వుంటే మేత తెచ్చి ఆ పిల్లల్ని పోషించేదానివి. రేపటి నుంచి ఈ పిల్లలు అటు ఇటు చూస్తూ ఈ దిక్కున నుండి వచ్చు, మా అమ్మ ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది అని నల్దిక్కులు చూచుచున్నవి అతి దీనత ఎట్లు భరిల్తున్నక్కట. నాలుగు దిక్కులు తిరిగి చూస్తూ ఉంటాయి పాపం ఈ పిట్టలు, ఈ చిన్నపిల్లలు, రెక్కలు రాని పిట్టలు. మా అమ్మ ఏది, మా అమ్మ ఎటు నుంచి వస్తుంది అని. వాటికి నేను ఏమని ఓదార్చాలో తెలియటం లేదు, ఎలా ఓదార్చాలో తెలియటం లేదు, ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు. నువ్వు లేకపోతే నేనెలా బతుకుతాను అని కంఠం శోషించేలాగా పాప ఈ కుళింగ పక్షి వడ్రంగి పిట్ట ఏడుస్తుందిట. గొంతంతా బొంగురుపోయింది. ఇంతలో ఈ పిచ్చిపిట్ట ఆడపిట్ట చచ్చిపోతే పారిపోకుండా ఇక్కడే కాసు కూర్చున్నది. ఐసన మధ్య రెండో పిట్ట దొరికిందనుకుని బోయేవాడు ఇంకో బాణంతో టక్కన్నది కొట్టేశాడు. ఆ పిట్ట నేల రాలిపోయింది. చచ్చిపోయిన ఆడు పక్షి కోసం ఏడ్చింది కానీ తన ప్రాణం పోతుందని కనిపెట్టలేకపోయింది ఆ మగపిట్ట. మీరు అంతే, ఈ చచ్చిన భర్త కోసం ఏడుస్తున్నారు. ఈలోపు ఏడుపులో మీ ఆయువు కొంత నశించిపోతోంది. ఇంకా 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 ఆయువు పోయి మీరు నశించిపోయేలోపు ఏడు పాపి మీ ధర్మకార్యాలు నిర్వహించి దాన సంస్కారాలు చేసి భగవద్ధ్యానం చేసి సక్రమ మార్గంలో నడుచుకుని ముక్తి పొందడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇలా పుడుతూనే ఉంటారు. ఆడగా మగగా పక్షులుగా కుక్కలుగా నక్కలుగా జీవులుగా పుట్టి పుట్టి పెరిగి పెరిగి నశిస్తూ ఉంటారు. ఈ మోహం విడిచిపెట్టండి. 100 సంవత్సరములకైనా మృత్యువు తప్పదని గ్రహించండి. మీరు ఎంత ఏడ్చినా 100 ఏళ్ళు గుండెలు బాదుకుని ఏడ్చినా ఈ చచ్చినవాడు తిరిగి రాడని చెప్పగానే ఆ యమధర్మరాజు గారి బాలరూపంలో ఉన్న యమధర్మరాజు గారి మాటలు విని వాళ్ళు సత్యం గ్రహించారు. దుఃఖం దిగమింగుకున్నారు, తమ పనులు తాము చేసుకున్నారు. ఈ కథంతా హిరణ్యకశిపుడు చెప్పాడు వాళ్ళ అమ్మకిని, మరదళ్ళకి, తన తమ్ముడు కొడుకులకి. అంటే అప్పటికి వాడికి ఇంకా జ్ఞానం ఉందన్నమాట, చదువుకున్నవాడే వాడు కూడా. అప్పట్లో కాస్త క్రూరత్వం ఉన్నవాళ్ళు కూడా బాగా చదువుకునేవారు. కాకపోతే వాళ్ళ చదువు వినాశనానికి ఉపయోగపడుతుంది. అది ఇలా పలికి వాళ్ళందరినీ పంపి ఇప్పుడు మళ్ళీ పగ పెంచుకున్నాడు. నా తమ్ముణ్ణి చంపిన శ్రీహరిని సంహరించేదాకా నిద్రపోను. అది యుద్ధం వల్ల కాదు, తపస్సు వల్లే సాధించాలి. తపస్సు వల్ల వరాలు పొంది అజేయుణ్ణవుతాను, మృత్యువు లేనివాణ్ణవుతాను అని భావించాడు. వెంటనే మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. 2 చేతులు పైకి చేర్చి శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఎడమకాలి బొటన వేలు నేల మీద పెట్టాడు. కుడికాలు ఎడమ మోకాల మీదగా చేర్చాడు. మహా తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకి వాడి శరీరం అంతా చిక్కిపోయింది. అంత మొండి తపస్సు చేశాట. అటువంటి తపస్సు మానవ మాత్రుడు చేయలేడు, రాక్షసుడు కాబట్టి చేశాడు. వాడి ఒళ్ళంతా పుట్టలు పోసేశాయి. పుట్టల్లోంచి పాములు బయటకొచ్చాయి. వెదురు మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి. ఈగలు దోమలు వాడి మీద చేరి వాడి శరీరంలో ఉన్న రక్తం మాంసం పీల్చి వేసాయి. చర్మం అంతా తినేసాయి. అస్థిపంజరం అయిపోయిన వాడు మాత్రం ఓం నమో బ్రహ్మదేవాయ నమః అంటూ తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఈ తపస్సు వల్ల ఏమైంది, వాడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. ఈ అగ్నిజ్వాలలు బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయేటేకంగా. అదే తపస్సు అంటే. మనం కఠోర తపస్సు చేస్తే ఈ నెత్తి మీద నుంచి ఒక వేడి పుడుతుంది, ఓ మంట పుడుతుంది. ఈ మంట మనం ఎవరి కోసం తపస్సు చేస్తున్నామో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు శివుడి కోసం తపస్సు చేస్తే ఈ మంట శివలోకానికి వెళ్ళి శివుడి కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు శివుడి కాళ్ళు కాలుతాయి. ఓహో ఎవడో తపస్సు చేస్తున్నాడనమాట అని శివుడు దర్శనానికి వస్తాడు. బ్రహ్మ కోసం చేస్తే ఈ అగ్నిజ్వాల బ్రహ్మపాదాల దగ్గరికి వెళ్ళి ఆయన్ని మన దగ్గరికి రప్పిస్తుంది. విష్ణువు కోసం తపస్సు చేస్తే వైకుంఠానికి పెడుతుంది. అది అదే తపోగ్ని అంటారు. అంత తపస్సు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. చాలా తక్కువ మంది చేస్తారు అలాంటి తపస్సు. ఈ ఇతడి శరీరం మీద నుంచి వస్తున్న అగ్నిజ్వాలలు బ్రహ్మలోకం దాకా వెళ్ళాయి. ఈలోపు అగ్నిజ్వాలలతో లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ హడిలిపోయారు. లోకాలు వేడెక్కిపోయాయి. దేవతలు కూడా తట్టుకోలేకపోయారు. భూమి అంతా కదిలిపోయింది. నిపేతుహు సగ్రహస్తారాహ జజ్వలిశ్చ దిశో దశ. గ్రహాలు కదిలాయి, నక్షత్రాలు ఊగిపోయాయి, దశ దిశలు కదిలిపోయాయి. భూమండలం అంతా కొండలతో గుట్టలతో సముద్రములతో పాటు కదిలిపోయింది ఏకంగా. అప్పుడు దేవతలు కంగారుపడి ఇదేమిట్రా ప్రపంచ ప్రళయం వస్తుందా అనుకుని వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ ఏమిటి, నీకు తెలియందంటూ ఉండదు, నువ్వు సర్వజ్ఞుడివి, ఎందుకు ఈ భూమి కదిలిపోతున్నది, ఎందుకు ఈ లోకాలు కదిలిపోతున్నాయి, కారణమేమిటనగా అప్పుడు బ్రహ్మ నవ్వి ఇది ప్రళయం కాదు, ఇది హిరణ్యకశిపుని తపఃప్రభావం. పరమదుర్మార్గుడు హిరణ్యకశిపుడు మహాబల సంపద కోరి వరాలు కోరి నా కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ తపఃప్రభావంతో ఆ వేడితో లోకాలు అట్టుడికిపోతున్నాయి. ఇప్పుడు వాడికి వరాలు ఇచ్చి నేను వాడిని ఇంటికి పంపిస్తాను, మీరేం భయపడకండి అనగానే వాళ్ళు మరీ కంగారు పడ్డారు. వాడేం కొరతాడో నువ్వేం ఇస్తావురా నాయన బాబు, మాకు అసలే భయంగా ఉంది, రాక్షసులు అంటే అంటే మరి ఏం చేస్తాం, రాక్షసులు తపస్సు చేస్తే వాళ్ళు అడిగిన ఇవ్వవలసిందే అని వారందరికీ నచ్చ చెప్పి తక్షణం బ్రహ్మదేవుడు హంసవాహనం మీద క్షణమాత్రంలో వాడున్న చోటుకు వచ్చాడు. వచ్చి హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడా అని చూశాట. అసలు హిరణ్యకశిపుడు ఉంటే అక్కడ పుట్టలు, ఆ పుట్టల మధ్యలో అస్థిపంజరం, ఒట్టి స్కెలిటిన్, అసలు మాంసం లేదు, రక్తం లేదు, చర్మం లేదు, కేవలం విఠలాచార్య సినిమాలో చూసారా ఆహా అంటే అస్థిపంజరాలు అలా ఉన్నాడు. పైన పుట్టలు, కళ్ళు మాత్రం పాడవలేదట, అవి మాత్రం అగ్నిగోళాల్లో వెలిగిపోతున్నాయట. ఈ శిరస్సు పై నుంచి బ్రహ్మరంధ్రం నుంచి మాత్రం మహాగ్నిజ్వాల పైకి వస్తున్నది. మిగతా పుట్టల ప్రాంతం అంతా ఒకటే భయంకరమైన పాములు, చీమలు, జర్రులు, తేళ్ళు, ఇవి కాక వెదురు మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు మొలిచి ఉన్నాయి. అది చూచి బ్రహ్మ ఒక్క క్షణకాలం చకితుడైపోయాడు. నవ్వాడు కూడా. నవ్వి కమండల జలం తీసుకుని పుట్ట మీద అలా జల్లాడు. జల్లడంతో పుట్టలు పోయాయి. వాడి శరీరం అంతా అద్భుతంగా తయారైంది, పూర్వం కంటే దృఢంగా తయారైంది, మంచి రక్త మాంసములతో కూడిన సుందరాకారుడైపోయాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప వరదోహం అనుప్రాప్తో వ్రియత మీప్సితో వరహ. నాయన కశ్యప పుత్ర లే, నీకు శుభం కలుగుగాక, తొందరగా లే, నీ తపస్సు ఫలించింది, నీకు వరమివ్వడానికి బ్రహ్మదేవుణ్ణి నేను దిగొచ్చాను, ఏం కవలో కోరుకో ఇస్తాను. ఏమి శక్తిరానిది, అడవి ఈగలు నీ శరీరాన్ని పట్టి తినేశాయి, చీమలు నీ మీద వాలి చర్మాన్ని పీక్కుతున్నాయి, దోమలు మాంసం లాగేశాయి, ఇంకా రకరకాల జంతువులు వచ్చి నీ శరీరంలో ఉన్న కొవ్వు మాంసము పీల్చుకు తినేశాయి, రక్తం తాగేశాయి, కేవలం ఎముకలు మాత్రమే నీకు మిగిలాయి. ఇలాంటి ఎముకల పోగుగా ఉన్న శరీరంలో ప్రాణం ఉంటుందో ఉండదు. నీ ప్రాణం నిలబడింది. ఓరి దుర్మార్గుడ, నువ్వు ఎలా బతికావురా అన్నాడు బ్రహ్మ. అసలు నీ శరీరంలో ప్రాణములు ఎలా నిలబెట్టుకున్నావు నువ్వు? నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది. నిరంబుర్ ధారయ ప్రాణాన్ కోవై దివ్య సమాశ్రతం, 100 దివ్య సంవత్సరముల పాటు తపస్సు చేసి ప్రాణం నీ శరీరంలో ఈ అస్థిపంజరంలో ఎలా అట్టే పెట్టావు? ఇది కదా నీ ప్రభావం, నీ రాక్షసత్వం అంటే. నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు. అందుకే మెచ్చాను, చెచ్చర విచ్చేశాను, ఏం వరం కావాలో కోరుకో. నా దర్శనం వ్యర్థం కాదు, కోరిన వరాలన్నీ ఇస్తానన్నాడు ఆయన. ఇంకా ఆయాసం విడిచిపెట్టన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు నీళ్లు తల్లడం వల్ల ఈయన సుందర శరీరంతో బయటకు వచ్చాడుగా. వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ప్రభు బ్రహ్మదేవా నీకు నమస్కారం. ప్రళయకాలంలో సమస్త లోకాలు నీలో కలుపుకునేవాడివి నీవే, యోగనిద్ర పోయేవాడివి నీవే, లోకాలను సృష్టించేవాడివి నీవే, రజోగుణం సత్వగుణం తమోగుణం అనే 3 గుణములతో త్రిమూర్తి ఆకారం ధరించేది నీవే, సమస్త లోకులకి ప్రాణస్వరూపుడవు నువ్వు, చిత్తం చైతన్యం మనస్సు ఇంద్రియాలు అన్నీ నీవే, వాటికి అధిపతివి నీవే, యజ్ఞం చేసేది నీవే, యజ్ఞం చేయించేవాడివి నీవే, బ్రహ్మవి నీవే, ఉద్గాతవి నీవే, ఈ చరాచర వస్తువులన్నీ నీవే, నీవే అనంతుడివి, అవ్యక్తుడివి, పరమాత్మవి, అటువంటి నీకు నమస్కారం. ఇప్పుడు నువ్వు నన్ను కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను వరాలు. నాంతర్ బహిర్ దివా నక్తమన్యస్మాదపి చాయుధైః న భూమౌ నాంబరే మృత్యుః న నరైః న మృగైరపి వ్యసుభిర్వా అసుమద్భిర్వా సురాసురముహోరగైః అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యంచ దేహినాం. ఓయ్ బాబు, ఎన్ని కోరికలు కోరాడు. దేవతల వల్ల, మానవుల వల్ల, జంతువుల వల్ల, ఆకాశంలో ఎగిరే పక్షులు మొదలైన వాటి వల్ల, ఏ జీవుల వల్ల చావుండకూడదు, గాలిలో చావకూడదు, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, బయట చావకూడదు, ఇంకెక్కడ చావాలి? అదో సత్య చావు. గదిలో చావకూడదట, గది బయట చావకూడదు. జీవుల వల్ల ఏది, జంతువుల వల్ల చావకూడదు, నరుల వల్ల చావకూడదు. ఏం కోరికలు! గాలి వల్ల చావకూడదు, కుంభిని నేల మీద చావకూడదు, అగ్ని వల్ల చావకూడదు, అంబువుల నీళ్ల వల్ల చావకూడదు, ఆకాశస్థలిన్ ఆకాశంలో చావకూడదు, దిక్కులన్ ఏ దిక్కుల్లోనూ, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కుల్లోనూ చావకూడదు, రేలన్ రాత్రిపూట చావకూడదు, ఘస్రములను పగలు చావకూడదు. మళ్ళీ వీడు చావు తెలివితే అట్లా ఎక్కువన్నవాడు అండి. అందుకని రాత్రి చావకూడదు, పగలు చావకూడదు అన్నవాడు ఊరుకొచ్చా? తమఃప్రభల చీకట్లో చావకూడదు. పగటి పూట కూడా గదిలో తలుపులు వేస్తే కటిక చీకటి ఏర్పడుతుంది, అలా చీకట్లో చంపుతారేమో, అందులో చీకట్లో చావకూడదు. ప్రభ వెలుతుర్లో చావకూడదు, రాత్రి చావకూడదు, పగల చావకూడదు, చీకట్లో చావకూడదు, వెలుతుర్లో చావకూడదు. భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి. భయంకరమైన మృగాల వల్ల, నీళ్లలో ఉండే మొసళ్ళ వంటి జంతువుల వల్ల, గ్రాహములంటే నీటి జంతువులు అనమాట, మొసళ్ళ వంటి జంతువుల వల్ల, రక్ష రాక్షసుల వల్ల, మృగ బయట ఉన్న భూమి మీద ఉన్న జంతువుల వల్ల, వ్యాళ పాముల వల్ల, ఆదిత్య దేవతల వల్ల, సూర్యుడి వల్ల, నర మానవుల వల్ల, ఇంకా ఇటువంటి జంతువులతో జరిగే యుద్ధంలో ఆయుధాల వల్ల చావకూడదు. సమస్త అస్త్రశస్త్రాలిన్, అస్త్రాల వల్ల చావకూడదు, శస్త్రాల వల్ల చావకూడదు. అస్త్రాలంటే మంత్రంతో వేసే బ్రహ్మాస్త్రం వంటివి, శస్త్రాలంటే కత్తులు గొడ్డళ్ళు మొదలైనవి. ఇటువంటి వాటిల్లో వేటి వల్ల మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. వీటిల్లో దేనివల్ల చావులేని వరం ప్రసాదించవయ్యా అన్నాడు. బ్రహ్మగారు మళ్ళీ తెల్లబోయి, ఓరి నాయనోయ్, ఇన్ని వరములు ఎప్పుడూ నన్ను కోరలేదు, ఎంతో పూర్వం నన్ను ఎవరూ కోరలేదు, కోరినా నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వకూడని వరాలైనా నీ తపశ్శక్తికి మెచ్చి ఇస్తున్నాను, నేను ఇచ్చిన వరాలన్నీ నీకు పనిచేస్తాను, నువ్వు కోరినవన్నీ ఇస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ వరములు మంచికి వినియోగిస్తే నీకు చావు ఉండదు. ఈ వరాలు ఉన్నాయి కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పనులు చేస్తే అలా నశించిపోతాడో అలా నశించిపోతావు, సర్వనాశనం అయిపోతావు. లోక ద్రోహానికి వరాలు వాడావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని పలికి అదృశ్యమైపోయాడు. ఆయన పక్కపక్కన పెట్ట హిరణ్య కసిపుడు. ఎందుకని, లోకానికి ఉపకారం చేయడానికి ఇంత కష్టపడి తపస్సు చేయాలా? నా తమ్ముణ్ణి చంపిన విష్ణువు మీద పగ తీర్చుకుని దేవతల్ని చీల్చి చెండాడి సుఖభోగాలు అనుభవించడానికి తపస్సు చేశాను తప్ప అనుకుని రావడంతో వెంటనే రాక్షసుల్ని వెంట పెట్టుకుని ఇంద్రాది దేవతలందరినీ జయించి పారేశాడు. వరసగా అసుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ జయించాడు, చీల్చి చెండాడేశాడు. అన్ని లోకాలు తానే ఆక్రమించుకున్నాడు. దిక్పాలకులందరినీ కాళ్ల కింద వేసి తొక్కి పారవేశాడు. వర్ణాశ్రమ ధర్మాలు నాశనం చేసి పారవేశాడు. యజ్ఞభాగాలు తానే సేకరించాడు. సప్తద్వీపాలతో కూడిన భూమండలం తానే ఏలుకోవడం మొదలెట్టాడు. అతని కాలంలో ఎక్కువ ఎండ కాసేది కాదు, ఎక్కువ చల్లదనం ఉండకూడదు, అలాగనే చల్లగాలు ఉండాలి, ఎప్పుడు న్యాచురల్ ఏసి ఉండాలన్నమాట. ఎవరు ఏం చెబితే చెయ్యాల్సిందే, దున్నకుండానే భూమి పంటలు ఇవ్వవలసిందే. ఇంకొకటేమిటండి, ఆ హింసలు తట్టుకోలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించంటే ఆయన కనపడకుండా ఆకాశవాణి రూపంతో సమాధానం ఇలా ఇచ్చాడు. దేవతలారా, బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి వీడంత విజృంభించి మిమ్మల్ని హింసిస్తున్నాడని నాకు తెలుసు. తెలిసినా ప్రస్తుతం నేనేమీ చెయ్యలేను, కారణం వాడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు. వాడి తపశ్శక్తి వల్ల ఆ వరాలు పొందాడు. కానీ ఆ వరాలు ఎక్కువ కాలం వాడి దగ్గర ఉండవు. పాపాలు చేసి తపశ్శక్తి పాడు చేసుకుంటాడు, వరాలు పాడు చేసుకుంటాడు. వాడు బ్రాహ్మణుల మీద, దేవతల మీద, వేదముల మీద, సాధువుల మీద, ధర్మం మీద వీడికి ద్వేషం పెరుగుతుంది. అప్పుడు శీఘ్రకాలంలో వినాశనం పొందుతాడు. ఇతనికి 4 కొడుకులు ఉంటారు. అందులో పెద్దవాడి పేరు ప్రహ్లాదుడు. ఆ అతడు పరమ సాధువు, నా భక్తుడు. వాడి మీద వీడు ద్వేషం వహిస్తాడు. ఇక అక్కడి నుంచి వీడికి చావు ఇంట్లోనే వస్తుంది. నేను ఇంట్లోనే పుట్టిస్తాను ముసలం, బయట ఎక్కడే కాదు. భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా, ఎవడి మాట వినకపోతే ఇంట్లోనే వాడు పెడతాడండి. మీరు చూడండి, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న వాడికి ఇంట్లో కొడుకుని పెడతాడు. చివరికి కొడుకు వల్ల, కూతురు వల్ల, అల్లుడి వల్ల, ఇంకోటి వల్ల చావు వస్తుందన్నమాట. చాలా టెక్నిక్గా ఇంట్లో పెడతాడు. ఎవడ మాట వినండి, పాపాత్ముడు అనుకోండి, అప్పుడు దుర్మార్గుడైన కొడుకు రోజు తండ్రిని ఎత్తి మీద కొట్టి చివరికి ఏడిపిస్తాడు. మనం ఎంతమందిని చూడాలా, ఇక చావడనుకున్నవాడు ఢామ్మని ఎక్కడికో వెళ్ళి కొట్టుకు చావట్లా. అదే మరి భగవంతుడు పెడతాడు ఎక్కడో ముసలం. వీడి కొడుకు వల్లే వీడికి పతనం వస్తుంది. ఆ కొడుకు పరమ భాగవతోత్తముడు, నా భక్తుడు అని వరమిచ్చేట అమ్మాయి అనుకుని వాళ్ళు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ హిరణ్యకశిపుడికి 4 కొడుకులు ఉన్నారు. ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు. అందులో అందరికంటే పెద్దవాడు ప్రహ్లాదుడు. అతడు చిన్నప్పటి నుంచి భాగవతోత్తముడు, భగవద్భక్తితో పుట్టాడు, హరిభక్తితో పుట్టాడు. న్యస్త క్రీడనకో బాలహ, ఆడుకుంటున్న రోజుల్లోనే జనాలతో ఆడుకోకుండా అలా ఒక జోడులో కూర్చుని నారాయణ వాసుదేవ అనుకుంటూ ఉండేవాడట. ఆయనకి ప్రపంచంలో ఏ ప్రాణి చూచినా అందులో విష్ణువే కనపడేవాడు. ఎప్పుడు హరినామస్మరణమే. అంతటి మహానుభావుడి గొప్పతనం బ్రహ్మాది దేవతలు కూడా పొగిడేవారట. ఈ తక్కిన కథా విశేషాలు మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో మనం యథాప్రకారంగా ప్రచరించుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేత్వ సమస్త నిత్యం లోకా సమస్త స్థితిలో భవంతు.